కురుక్షేత్రంలో మహాభారత యుద్ధం రెండవ రోజు జరుగుతుంది. ఈ రెండవ రోజున మొదటి రోజున కౌరవులకు విజయం కలిగేటప్పటికీ భీమార్జునులు ఇద్దరు కూడా రెచ్చిపోయి యుద్ధం చేస్తూ ఉన్నారు. భీముడు ఇంతవరకు చేసినటువంటి యుద్ధాన్ని గురించి చెప్పుకున్నాం. కౌరవ సేన సముద్రాన్ని అల్లకల్లోలం చేస్తూ ఉన్నటువంటి, వీర విహారం చేస్తూ ఉన్నటువంటి భీమసేనుని ఎదుర్కోవటానికి భీష్ముడు వచ్చాడు. అది చూసి దృష్టజ్యుమ్నుడు శిఖండి మొదలైనటువంటి మహారథుల్ని భీముడికి సహాయంగా పంపించాడు. ధర్మరాజేమో పెద్ద గజసేనుని వెంటబెట్టుకొని ఆ భీముడి యొక్క వెనక భాగాన్నంతా రక్షిస్తూ నిలబడ్డాడు. భీమసేనుడి యొక్క వీర విహారాన్ని చూచి దృష్టజ్యుమ్నుడు పదే పదే గర్జించాడు, సింహనాదాలు చేశాడు. తాను కూడా భీమసేనుడికి తోడుగా వచ్చి నిలబడ్డాడు. అంతలో దూరం నుంచి సాత్యకి చూచాడు. ఇది అతడు కూడా ఈ వేగంగా రావటం, ఆ సమయంలో భీముడిని చూచి కౌరవసేన అంతా ఏమనుకుంటుందనంటే, సాక్షాత్తు యమధర్మరాజే ఈ రకంగా భీముడి యొక్క రూపాన్ని ధరించి వచ్చి ఈ కళింగ సేనని కురుసేనని కూడా సర్వసంహారం చేస్తూ ఉన్నది అని అనుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో భీష్ముడు తన యొక్క రథాన్ని భీముడి పైకి నడిపించాడు. భీముడు, సాత్యకి, దృష్టజ్యుమ్నుడు ఈ ముగ్గురు కూడా భీష్ముడిని చుట్టుముట్టారు. భీకరమైనటువంటి బాణాలతో గాయపరిచారు ఈ ముగ్గురు కూడా భీష్ముడిని. భీష్ముడు కూడా మూడు బాణాలతో ఆ ముగ్గురిని కూడా తీవ్రంగా గాయపరిచాడు. ఆ తర్వాత వేల కొద్దీ బాణాలతో ఆ మహారథుడిని నిలవరించి భీముడి యొక్క గుర్రాల్ని బాణాలతో కొట్టి చంపేశాడు. దాంతో గుర్రాలు ఎప్పుడైతే చనిపోయినాయో ఆ రథం కాస్త పడిపోతుంది. అయితే భీముడు మాత్రం ఆ రథం మీదనే నిలబడి ఒక శక్తిని భీష్ముడి మీదకి విసిరాడు. అయితే భీష్ముడు ఆ శక్తిని మధ్యలోనే ఖండించాడు. అప్పుడు భీముడు గదాధారి అయి రథం మీద నుంచి దూకాడు. ఇక రథం మీద ఉండటానికి వీల్లేదు కనుక. అదే సమయంలో సాత్యకి భీష్ముడి యొక్క రథసారథిని సంహరించాడు. ఎప్పుడైతే రథసారథి సరిపోయాడో ఆ గుర్రాలు రథాన్ని రణభూమి నుంచి బయటికి తీసుకొనిపోయింది. భీముడు అగ్నిలా ప్రజ్వలిస్తూ తన ఎదురుగా ఉన్నటువంటి కళింగ సేనని సమూలంగా సంహరించేశాడు. ఆ సమయంలో కళింగ వీరులు ఎవ్వరు కూడా భీముడు ఎదురుగా పోవటానికి ధైర్యం చేయాల. ఎందుకనంటే ఎవరు ఎదురుగా వస్తే వాళ్ళు కాస్త హతమైపోతా ఉన్నారు. అప్పుడు దృష్టజ్యుమ్నుడితో భీముడు తన రథం మీదకి ఎక్కించుకున్నాడు, తన సేనలోకి తీసుకున్నాడు. అప్పుడు సాత్యకి అక్కడికి వచ్చి, ఇది గొప్ప విజయం, కళింగరాజు భానుమంతుడు, రాకుమారుడైనటువంటి శృతాయువు, అలాగే కేతుమంతుడు, కాళింగ వీరులు, శక్రదేవుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజున భీముడి చేతిలో హతమైపోయారు. వీళ్ళందరితో పాటుగా చతురంగ బలాలు, ప్రధానంగా గజసేన ఈ రోజున భీముడి చేతిలో సంపూర్ణంగా హతమైపోయింది. ఈ మొత్తాన్ని కూడా ఓ భీమసేన నీ ఒక్కడివే మట్టి కలిపావు అంటూ తన రథం మీద నుంచి భీముడి రథం మీదకి దూకి సాత్యకి భీముడిని కౌగిలించుకున్నాడు. అంటే భీముడిని ప్రశంసించడం కోసం, కౌగిలించుకోవటం కోసమని తన రథం మీద నుంచి భీముడి రథం మీదకి దూకాడు సాత్యకి. ఆ తర్వాత సాత్యకి తన రథం మీదకి వచ్చి భీమసేనుడికి ఉత్సాహం కలిగిస్తూ కురుసేనులన్నింటినీ కూడా చీల్చి చెండాడుతూ ఉన్నాడు. అప్పటికి మధ్యాహ్నం కావస్తూ ఉంది. అప్పటికే కళింగ సేన దాదాపుగా పూర్తిగా నాశనమైపోయింది అని సంజయుడు ధృతరాష్ట్రుడికి యుద్ధ విశేషాలు వినిపిస్తూ ఉన్నాడు. ఇక మధ్యాహ్న సమయం, రెండవ రోజు మధ్యాహ్న సమయం అయింది. పాండవ సర్వసేనానైనటువంటి దృష్టజ్యుమ్నుడు కురుసేనలో చొరబడి మహారథులైనటువంటి కృపాచార్యుడు, అశ్వత్థామ, శల్యుడు ఆ ముగ్గురిని కూడా ఎదుర్కొని ఘోరమైనటువంటి యుద్ధం ప్రారంభించాడు. అశ్వత్థామ యొక్క రథాశ్వాన్ని చంపేశాడు. ఆ గుర్రాలన్నీ కూడా సావటంతో ఆ రథం కాస్త పడిపోయింది. దాంతో అశ్వత్థామ శల్యుడి యొక్క రథం ఎక్కి దృశ్యజుమ్నుడి మీద బాణవర్షం కురిపించాడు. అది చూసి అభిమన్యుడు శరవర్షాన్ని కురిపిస్తూ అక్కడికి వచ్చాడు. శల్యుణ్ణి, కృపాచార్యుణ్ణి, అశ్వత్థామని ముగ్గురిని కూడా ఒకేసారి గాయపరిచాడు అభిమన్యుడు. ఈ శల్య, కృప, అశ్వత్థామలు తిరిగి అభిమన్యుడి మీద బాణప్రయోగం చేశారు, అతన్ని గాయపరిచారు. అయినప్పటికీ ఏమాత్రం చలించకుండా అలాగే తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తున్నాడు అభిమన్యుడు. అదే సమయంలో దుర్యోధనుడి యొక్క పుత్రుడు లక్ష్మణ కుమారుడు అభిమన్యుడిని ఎదిరించి తీవ్రంగా పోరాటం ప్రారంభించాడు. కుమారుడికి సహాయంగా దుర్యోధనుడు వచ్చాడు. మహారాజులందరినీ వెంటబెట్టుకొని వచ్చి అభిమన్యుడిని చుట్టుముట్టారు. అభిమన్యుడు అందరితోటి కూడా పోరాడుతూ వీరవిహారం చేస్తూ ఉన్నాడు. తన కుమారుడికి రక్షణగా అర్జునుడు వచ్చాడు. అర్జునుడిని ఎదిరించడానికి భీష్మద్రోణాదులు వచ్చారు. అంటే దుర్యోధనుడు తన కుమారుడిని రక్షించుకోవడానికి ఆయన వస్తే, అర్జునుడేమో తన కుమారుని రక్షించుకోవడానికి అర్జునుడు వచ్చాడు. అర్జునుడి మీదకేమో భీష్మద్రోణులు వచ్చారు. అప్పుడు అర్జునుడు వందల కొద్ది ఏనుగులు, వేల కొద్ది కౌరవ సేనల వీరుల్ని, సేనల్ని హతం చేస్తూ భయంకరమైనటువంటి యుద్ధాన్ని చేస్తూ ఉన్నాడు. ఆ రాత్రి, ముందు రోజు రాత్రి, ధర్మరాజు ఏదైతే అర్జునుడిని అన్నాడో, మృదు యుద్ధం చేస్తున్నావు అని, అందుకని ఇప్పుడు భీకరమైనటువంటి యుద్ధం చేస్తూ ఉన్నాడు. సర్వభూతాలు కూడా ఆర్తనాదాలు చేస్తూ ఉన్నాయి అర్జునుడి యొక్క వీర విహారానికి. దిక్కులన్నీ కూడా చీకటితో నిండిపోయి అర్జునుడి యొక్క అస్త్రాల ధాటికి భూమి, ఆకాశం, సూర్యుడు, దిక్కులు ఏవి కూడా కనిపించడం వల్ల మొత్తం చీకటిమయమైపోయింది. చనిపోయినటువంటి ఏనుగులు, విరిగిపోయినటువంటి రథాలు, మరణించినటువంటి రథికులు చెల్లా చెదరుగా అక్కడ పడి ఉన్నారు. కొంతమంది వీర యోధులు ఆయుధాలు ధరించి అటు ఇటు పరుగులు పెడుతూ పారిపోతూ ఉన్నారు. అర్జునుడిని ఎదిరించినటువంటి వాళ్ళంతా కూడా పరలోకానికి ప్రయాణమయ్యారు ఆ రోజు. ఇక శ్రీకృష్ణుడు, అర్జునుడు ఇద్దరు కూడా ఈ విజయ పరంపరకి తమ యొక్క శంఖాలను పూరించారు, సింహనాదాలు చేశారు. ఆ సమయంలో భీష్ముడు ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చి ఆయనతో ఇలా అంటున్నాడు, ఆచార్య, ఈ అర్జునుడు వాసుదేవుడితో కలిసి మన సేనలకి తగినటువంటి దశని కలిగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇతన్ని ఈ సమయంలో జయించగలిగినటువంటి వీరుడు ఎవడున్నాడో నాకెవరు కనిపించటంలా. కారణం ఏమిటంటే అర్జునుడు రెచ్చిపోయి యుద్ధం చేస్తున్నాడు. అలా రెచ్చిపోయి యుద్ధం చేసేటప్పుడు అందులోనూ సర్వశస్త్రాస్త్ర సంపన్నుడైనటువంటి వాడు కనుక అవసరమైన చోట బాణాలు ప్రయోగిస్తున్నాడు, అవసరమైన చోట అస్త్రాలు వేస్తున్నాడు. ఈ రకంగా యుద్ధం చేస్తూ ఉంటే అతన్ని నిలవరించేటువంటి వాళ్ళు మన సేనలో ఎవడు ఉన్నాడని నేను అనుకోవటం లేదు, కాబట్టి ఇప్పుడు సేనల్ని మరలించడం మంచిది, ఎందుకంటే సూర్యాస్తమయం కూడా కాబోతా ఉన్నది అని ఆనాటికి యుద్ధాన్ని చాలించి భీష్ముడు కురుసేనలన్నింటినీ కూడా వెనక్కి మరణించుకుపోయాడు. మొదటి రోజు యుద్ధంలో కౌరవులకి జయం కలిగింది, పాండవులకు అపజయం కలిగింది. రెండవ రోజు యుద్ధంలో దీనికి ప్రతీకారంగా పాండవులు అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించారు. ప్రత్యేకంగా భీమార్జునులు ఇద్దరూ కూడా బ్రహ్మాండమైనటువంటి పోరాటాన్ని సాగించారు. భయంకరమైనటువంటి యుద్ధాన్ని చేసినటువంటి భీముడు కొన్ని వేల గజాలని మట్టి కరిపించాడు, అనేక మంది వీరుల్ని సంహరించాడు. అలాగే అర్జునుడు కూడా తీవ్రమైనటువంటి యుద్ధాన్ని చేశాడు. ఇక రెండవ రోజు యుద్ధం పూర్తయిపోయిన తర్వాత ఆ రాత్రికి అందరూ విశ్రమించారు. మరునాడు సూర్యోదయం కావటంతో ఇరుపక్షాలు కూడా సేనలు సమావేశమైన కురుక్షేత్రంలో, మరి భీష్ముడి యొక్క నాయకత్వంలో కురుసేన యుద్ధరంగంలో ప్రవేశించింది. కౌరవుల యొక్క విజయాన్ని కాంక్షిస్తూ భీష్ముడు తన యొక్క సేనని గరుడ వ్యూహంగా పన్నాడు. గరుడ వ్యూహం అని అంటే గరుత్మంతుడు పక్షి, ఆ పక్షి వ్యూహంలో పన్నాడు. ఎలా ఉన్నది ఆ పక్షి? అగ్రభాగంలో భీష్ముడు ఉన్నాడు, కర్ణుల స్థానంలో ద్రోణాచార్యుడు కృపాచార్యుడు, శిరోభాగంలో కృతవర్మ అశ్వత్థామ, మెడభాగంలో త్రిగర్త దేశాధీశ్వరులు కేకయులు శల్యుడు నరకాసురుడు కుమారుడైనటువంటి భగదత్తుడు సైంధవుడు ఉన్నారు. పృష్ఠభాగంలో సోదరులతో కలిసి దుర్యోధనుడు ఉన్నాడు. వెనక భాగంలో విందాన విందులు కాంభోజులు ఉన్నారు. ఇక రెండు రెక్కలు ఉన్నాయి, కుడి రెక్కగానేమో మాగధులు కాళింగులు ఉన్నారు, ఎడమ రెక్కగానేమో బృహద్బలుడు కరుష దేశాధీశులు ఉన్నారు. ఈ ప్రకారంగా గరుడ వ్యూహాన్ని అద్భుతంగా పన్ని భీష్ముడు అభేద్యంగా అంటే భేదించడానికి వీలు లేనట్లుగా సైన్యాన్ని అద్భుతంగా నిర్మించాడు. అది చూచి అర్జునుడు దృష్టద్యుమ్నుడితో అంటున్నాడు, ఓ దృష్టద్యుమ్న, ఈ రోజున మనం ఆ గరుడ వ్యూహాన్ని కనుక ఛేదించాలి అని అంటే అర్ధచంద్ర వ్యూహాన్ని వేయాలి, కాబట్టి ఆ వ్యూహాన్ని రచించు అన్నాడు. పాండవ సర్వసేనానైనటువంటి దృష్టద్యుమ్నుడు తన సేన మొత్తాన్ని కూడా అర్ధచంద్ర వ్యూహంగా నిలిపాడు. అర్ధచంద్ర వ్యూహం అంటే చంద్రుడు గుండ్రంగా ఉంటాడు, అర్ధచంద్ర అంటే సగం. ఇప్పుడు దీనికి దక్షిణ స్థానంలో భీమసేనుడు ఉన్నాడు, ఆ వెనుకేమో విరాట్ రాజు, ద్రౌపదుడు, దృష్టికేతువు భీముడికి సహాయంగా ఉన్నారు. మధ్యస్థానంలో దృష్టద్యుమ్నుడు ఉన్నాడు, అతనికి సహాయంగా శిఖండి పాంచాల రాజులు, ధర్మరాజు గజసేనతోటి, సాత్యకి అభిమన్యుడు, ద్రౌపదేయులు అంటే ఉప పాండవులు, ఇరావంతుడు అంటే అర్జునుడికి ఉలిపి వల్ల పుట్టినటువంటి వాడు, అలాగే ఘటోత్కజుడు భీముడి యొక్క కుమారుడు, వీళ్ళంతా మధ్యస్థానంలో ఉన్నారు. ఇక ఎడమ వైపున అర్జునుడు ఉన్నాడు శ్రీకృష్ణుడి యొక్క సారథ్యంలో. అంటే ఎడమ వైపున అర్జునుడు, కుడివైపున భీముడు, మధ్యలో సర్వసేనానైనటువంటి దృష్టద్యుమ్నుడు, మహావీరులైనటువంటి శిఖండి కానీ, అలాగే సాత్యకి, అభిమన్యుడు, ద్రౌపదేయులు వీళ్ళంతా కూడా ఉన్నారు. ఇలా వ్యూహాన్ని పన్ని పాండవులు యుద్ధానికి సర్వసన్నద్ధంగా ఉన్నారు. రెండు సేనల మధ్య యుద్ధం ప్రారంభమైంది. రెండు సేనల్లో ఉన్నటువంటి రథాలు ఏనుగులు కలిసిపోయాయి. ఎందుకనంటే ఈ సేన ఆ సేన అట్లా దగ్గరికి వచ్చినప్పటికల్లా రెండు కూడా కలిసిపోతాయి. పరస్పరం దాడి చేసుకుంటూ భీకరమైనటువంటి పోరాటాన్ని సాగిస్తూ ఉన్నారు. ఆ సమయంలో భయంకరమైనటువంటి ధ్వని ఆకాశం అంతటా కూడా వ్యాపించింది. అంటే కౌరవుల్లో ముఖ్యులైనటువంటి వాళ్ళు, పాండవుల్లో ముఖ్యులైనటువంటి వాళ్ళు తమ తమ శంఖాల్ని ఊదటం వల్ల కానీ, తమ యొక్క గర్జనల వల్ల కానీ ఆకాశం అంతా కూడా అలా భయంకరంగా అరుస్తున్నట్లుగా అనిపించింది. ముందుగా అర్జునుడు రథికుల మీద తీవ్రమైనటువంటి శరవర్షాన్ని కురిపిస్తూ సేనాపతులందరినీ కూడా చీల్చి చెండాడుతూ ఉన్నాడు. ప్రళయకాలంలో మృత్యువులాగా తనపై పడుతున్నటువంటి ఆ అర్జునుడిని కురువీరులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది పారిపోతున్నారు, కొంతమంది భంగపడుతూ ఉన్నారు, కొంతమంది పారిపోయి మళ్ళీ ఎదురుగా వచ్చి యుద్ధానికి సిద్ధమవుతూ ఉన్నారు. కౌరవపక్షంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా అర్జునుడిని చూచి కోపంతో, అంటే తమకి కలుగుతున్నటువంటి అపజయానికి సహించలేక కోపంతో అతన్ని చుట్టుముట్టారు. అనేక వేల రథాలు ఇక్కడ అర్జునుడిని చుట్టుముట్టి, ప్రళయకాలంలో రుద్రుడు ఏ ప్రకారంగా ఉంటాడో ఆ ప్రకారంగా అర్జునుడు ఆ చుట్టూ ఉన్నటువంటి వేల కొద్ది వీరులందరినీ కూడా, రథికులైనటువంటి వాళ్ళందరినీ కూడా చీల్చి చెండాడుతూ వీర విహారం చేస్తూ ఉన్నాడు అర్జునుడు. అర్జునుడి యొక్క పరాక్రమాన్ని చూసి దేవతల సమయంలో భళి భళి అర్జున అని ప్రశంసిస్తూ ఉన్నారు. అదే సమయంలో సాత్యకి, అభిమన్యుడు, సుబలపుత్రులతో అంటే శత్రు యొక్క సేనలతో గాంధార సేనలతో తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తూ ఉన్నారు. ఆ తీవ్రమైనటువంటి సంగ్రామంలో సుబలపుత్రులైనటువంటి వాళ్ళు సాత్విక రథాన్ని ముక్కలు ముక్కలు చేయగా సాత్విక అభిమనుడి యొక్క రథాన్ని ఎక్కి ఒకే రథం మీద సాత్విక అభిమనులు ఇద్దరు నుంచి గాంధారి సేనల్ని సర్వసంహారం చేసేశారు. ధర్మరాజు నకుల సహదేవుల యొక్క సహాయంతో ద్రోణసేనపై దాడి చేశాడు. భీముడు ఘటోత్కజుడు ఇద్దరు కూడా దుర్యోధనుడి గొప్ప సేనను తరిమేయసాగారు. సంహరిస్తూ సంహరించినంత వరకు మిగిలినటువంటి వాళ్ళని పారద్రోలుతూ ఉన్నారు. భీముడు దుర్యోధనుడి యొక్క ఛాతి మీద ఒక బాణంతో గాయం చేసేటప్పటికల్లా దుర్యోధనుడు మూర్ఛిల్లి రథం మీద పడిపోయాడు. అప్పుడు సారథి రథాన్ని యుద్ధభూమి నుంచి తొలగించి తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ సమయంలో పారిపోతున్నటువంటి కురుసేన, ఎందుకంటే దుర్యోధనుడి యొక్క రథాన్ని తీసుకొని పోయేటప్పటికల్లా కురుసేన అంతా కూడా పారిపోతా ఉంది. ఆ పారిపోతున్నటువంటి కురుసేనని భీష్మద్రోణ ఇద్దరు కూడా ఆపటానికి ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళ మాట వినిపించుకున్నటువంటి వాళ్ళు లేరు. అలా వెనుదిరగకుండా పారిపోతూనే ఉన్నారు. అలా పారిపోతూ ఉన్నటువంటి తన సేనని వాళ్ళని నిలపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి భీష్మద్రోణుల్ని చూసి దుర్యోధనుడు, మూర్ఛ నుంచి తేరుకున్నటువంటి దుర్యోధనుడు భీష్ముడి దగ్గరికి వచ్చాడు. మళ్ళీ ఇక్కడ భీష్ముడికి చివాట్లు ప్రారంభమైంది. అంటే దుర్యోధనుడు తమకి ఎప్పుడు అపజయం కలుగుతుంది అని అనుకుంటే అప్పుడు వస్తాడు భీష్ముడి దగ్గరికి. అంటున్నాడు, పితామహ, నీవు ద్రోణుడు కృపాచార్యుడు అశ్వత్థామ నీ నలుగురు కూడా జీవించి ఉండగానే మన సేనకి ఏ గతి పడుతున్నదో చూస్తున్నారు కదా. మీరందరూ ఉండగానే నా సేన పారిపోవటం అనేటువంటిది నాకు ఎంతో ఆశ్చర్యంగా ఉంది. నిజంగా మాట్లాడితే పాండవుల్లో ఎవరు కూడా మీకు సరిసాటి అయినటువంటి వాళ్ళు లేరు. ఈ విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. మరి అలాంటి పరిస్థితుల్లో మన సేనని వాళ్ళు ఈ రకంగా సంహరించేస్తున్నారు, పారద్రోలుతున్నారు, వాళ్ళని చూసి మన సేనంతా భయంతో పరుగులు తీస్తూ ఉన్నది అని అంటే, నీవంతా ఇది చూసి సహిస్తున్నావు అని అంటే పాండవులు తప్పకుండా నీ అనుగ్రహానికి పాత్రులు అవుతున్నారు అని నాకు అనిపిస్తూ ఉంది. ఓ మహాత్మా, పాండవులతో కానీ దృష్టజ్యుమ్నాది పాంచాలతో కానీ సాత్వికి మొదలైనటువంటి వీరులతో కానీ నేను యుద్ధం చేయదలుచుకోలేదు అని నీవు యుద్ధానికి ముందే గనక నాతో చెప్పినట్లయితే అప్పుడు నేను ఏదో ఒక ఏర్పాటు చేసుకునేవాడిని కదా. అంటే ఇప్పుడు ఎవరైతే అక్కడ విజయాన్ని సాధిస్తున్నారో వాళ్ళందరి పేర్లు చెబుతున్నాడు. అంటే సాత్వికి, దృష్టజ్యుమ్నుడు వీళ్ళందరితో నువ్వు యుద్ధం చేయనని ముందే చెప్పినట్లయితే నేను ఏదో ఒక ఏర్పాటు చేసుకునేవాడిని కదా. ఏమిటా ఏర్పాటు? అప్పుడు నేను కర్ణుడితో ఆలోచించి, కాబట్టి కర్ణుడిని ప్రసక్తి ఇక్కడ తీసుకొస్తాడు, వాడే యుద్ధంలో కనుక ఉన్నట్లయితే అప్పుడు ఏం చేసేవాడో, కానీ ఇప్పుడు మాత్రం కర్ణుడు బయట ఉన్నాడు కనుక ఇట్లా జరుగుతుంది, కర్ణుడే కనుక ఉన్నట్లయితే ఎంత బ్రహ్మాండంగా ఉండేదో అని వాళ్ళకి చెబుతున్నాడు భీష్మద్రోణుడికి. కర్ణుడితో ఆలోచించి నేను కర్తవ్యాన్ని నిశ్చయించుకునేవాడిని. మహావీరులైనటువంటి మీరిద్దరు కూడా నన్ను వదలకూడదు అని కనుక అనుకున్నట్లయితే నా మీద మీకు కనుక ఏమాత్రమైనటువంటి ప్రేమాభిమానాలు కనుక ఉన్నట్లయితే రణభూమిలో ఇప్పుడు మీ పరాక్రమాన్ని చూపండి, ఆ భీమార్జునుల్ని ఎదుర్కోండి, వాళ్ళతో పాటుగా సాత్వికి, అభిమన్యుడు, దృష్టజ్యుమ్నుడు మొదలైనటువంటి వారందరూ కూడా రెచ్చిపోయి యుద్ధం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో మీరు మాత్రమే నన్ను రక్షించగలరు, మన సేనని కాపాడగలరు, ఈ పారిపోతున్నటువంటి సేనను నిలపాలి అని అంటే మీరు మాత్రమే సమర్థులైనటువంటి వాళ్ళు అన్నాడు దుర్యోధనుడు. దుర్యోధనుడి యొక్క మాటలు ఎలా ఉంటాయో భీష్ముడికి తెలుసు, ద్రోణాచార్యుడికి తెలుసు. అందుకని వాళ్ళకేం పెద్ద ఆశ్చర్యం కలగల. మొట్టమొదటిసారి అయితే కాస్త ఆశ్చర్యం, కానీ ఎప్పుడు అదే అయితే ఇక ఆశ్చర్యం కలగాల్సినటువంటి అవసరమే లేదు. ఇక వీడు ఇంతే, గెలిచినప్పుడేమో వాడి గొప్పతనంగా ఎగురుతాడు. ఏదైనా కాస్త అవతల వాళ్ళు కనుక గట్టిగా యుద్ధం చేసి మనం కనుక ఒకరు తగ్గిపోతే మాత్రం మన దగ్గరికి వస్తాడు. మీ వల్లనే ఇట్లా జరిగింది, కర్ణుడు కనుకుంటే బాగుండేది అనేటువంటి మాట కనుక సరే అని భీష్ముడు దుర్యోధన మాటలకు కోపం రాలా నవ్వు వచ్చింది, నవ్వాడు. కోపం కూడా వచ్చింది, కళ్ళు పైకెత్తాడు. దుర్యోధనుడితో ఎలా అంటున్నాడు, ఓ దుర్యోధన, యుద్ధంలో దేవతలతో కలిసి దేవేంద్రుడే దిగి వచ్చి పాండవులతో యుద్ధం చేసినా పాండవుల్ని గెలవలేరు అనేటువంటి విషయాన్ని నేను చెప్పాను నీకు ఎన్నోసార్లు. ద్రోణాచార్యుడు చెప్పాడు, విదురుడు చెప్పాడు, పరశురాముడు చెప్పాడు, కణ్వ మహర్షి చెప్పాడు, నారదుడు చెప్పాడు, నీ తల్లి గాంధారి చెప్పింది, నీ తండ్రి ధృతరాష్ట్రుడు చెప్పాడు. ఎంతమంది చెప్పినా కూడా నువ్వు ఏమాత్రం కూడా వినిపించుకోలా. కానీ ఇప్పుడు మాత్రం ఏదో ఒకరోజు అప్పజయం కనుక కలిగితే ఇదంతా మా కారణంగానే కలుగుతుంది అని నువ్వు వచ్చి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నావు. సరే, జరిగిన దాని గురించి ఇప్పుడు అనుకున్న ప్రయోజనం లేదు. ఇక ఇప్పుడు నేను చేయగలిగినంత వరకు నేను చేస్తాను. నేను ఒళ్ళు దాచుకొని యుద్ధానికి వెనకాడేటువంటి వాడిని కాదు. నా శాయశక్తుల నేను ప్రయత్నం చేస్తా, నా సర్వశక్తులు కూడా ధారపోస్తా. పాండుకుమారుల్ని సేనలతో బంధుమిత్రులతో ఒంటరిగానే నేను నిలవరిస్తా. ఇప్పుడు బాంధవులతో కలిసి నీ వల దూరంగా ఉండి చూస్తూ ఉండు. ఇప్పుడు మా ప్రతాపం ఏమిటో నీకు తెలుస్తుంది అన్నాడు. దుర్యోధనుడు కలిసి భీష్ముడిని అలా రెచ్చబట్టడమే దుర్యోధనుడి యొక్క ఉద్దేశం. రెచ్చిపోతే భీష్ముడు బ్రహ్మాండంగా యుద్ధం చేస్తాడని తెలుసు కనుక అందుకని రెచ్చగొట్టాడు. భీష్ముడు ఇట్లా అనగానే దుర్యోధనాదులు శంఖాలు పూరించారు, ఆనందంతో గంతులు వేస్తున్నారు. కురుసేనలన్నిటికీ చెప్తున్నారు, ఇదిగో భీష్ముడు ఇప్పుడు యుద్ధం చేయబోతున్నాడు, భీష్మద్రోణుడు ఇద్దరు కూడా తీవ్రమైనటువంటి యుద్ధం చేయబోతున్నారు, ఇక మనకే విజయం అని ప్రకటించారు. అప్పటికి మధ్యాహ్న కాలం అయింది, ఇది జరిగేటప్పటికి మధ్యాహ్నం అయింది. దుర్యోధను చేత రెచ్చగొట్టబడినటువంటి భీష్మద్రోణులు పెద్ద సేన చేత రక్షింపబడుతూ పాండవ సేన మీద దాడి చేశారు. అప్పుడు జరిగినటువంటి ఘోర యుద్ధంలో ధనుష్టంకారాలు, జప చరుపులు, వీరుల యొక్క సవాళ్ళు, కొండలు విరిగిపడుతున్నట్టుగా పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ వందలు వేల కొద్ది సైనికులు వాళ్ళ యొక్క తలలు, వాళ్ళ యొక్క బాహువులు తెగి నేల మీద పడి కొట్టుకుంటా ఉన్నాయి. ఆ ప్రదేశం అంతా కూడా రక్తంతో తడిసిపోయింది, భూమి అంతా ఎర్రగా మారిపోయింది. కొండ శిఖరాల వంటి నల్లని ఏనుగు దంతాలు, ఏనుగులు వాటి యొక్క శరీరాలన్నీ కూడా యుద్ధ భూమిలో అడ్డంగా అడ్డదిడ్డంగా పడి ఉన్నాయి. రథాలు వెళ్ళటానికి వీలు లేకుండా అడ్డు తగులుతూ ఉన్నాయి ఆ ఏనుగుల యొక్క శవాలు. ధనుసుని మండలాకారంలో ఎక్కుపెట్టినటువంటి భీష్ముడు విషసర్పాల్లాంటి బాణాలని అసంఖ్యాంగంగా వదులుతూ ఉన్నాడు. దిక్కులన్నింటినీ కూడా ఒక్కటి చేస్తూ పాండవ రథాలని, రథికుల్ని పేరు చెప్పి మరీ కొడుతున్నాడు. అప్పుడు భీష్ముడు రథం మీద ఉన్నటువంటి ఆసనం మీద నృత్యం చేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది. అలాత చక్రంలాగా గుండ్రంగా తిరుగుతూ ఉన్నాడు. ఒక్కడైనటువంటి భీష్ముడు లక్షల కొద్ది వీరులుగా కనిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు తూర్పు దిక్కున కనిపిస్తాడు, కొద్దిసేపట్లో పడమరలో కనిపిస్తాడు, మరి కాసేపటికి ఉత్తర దిక్కులో కనిపిస్తాడు, మరి కొంతసేపటికి దక్షిణ దిక్కులో కనిపిస్తాడు. ఎటు చూసినా భీష్ముడే కనిపిస్తూ ఉన్నాడు. ఇది భీష్ముడి యొక్క ఆనాటి యుద్ధ విశేషం. పాండవ సేనల్లో ఎవరు కూడా ఆయన తేరిపారు చూడలేకపోతూ ఉన్నారు. ఆనాటి భీష్మ పరాక్రమాన్ని గురించి ఇరుపక్షాల వీరులు కూడా ఆశ్చర్యంతో రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆనాడు భీష్ముడి పైకి వచ్చినటువంటి వాడు ఎవడైనా సరే ముహూర్త కాలంలో నేలగొలుతూ ఉండేవాడు. ధర్మరాజు యొక్క సేన కకావికలైపోయి నశించిపోతా ఉంది. కృష్ణార్జునులు చూస్తూ ఉండగానే పాండవ సేన భీష్ముని యొక్క శరవర్షంలో తడిసి ముద్దై ఒడికిపోతా ఉన్నది. పారిపోతున్నటువంటి వీరుల్ని ఎవరు కూడా నిలపలేకపోతున్నారు పాండవ సైన్యంలో ఉన్నటువంటి సేనాధిపతులు. పాండవ సేన ఆకారాలు చేస్తూ ఉంది, అచేతనమైపోయింది, ఏం చేయాలో తెలియటం లేదు, మనం ఎక్కడున్నాం అనేటువంటి విషయం కూడా మర్చిపోయారు. ఆత్మనాదాలు చేస్తూ కవచాలు విడిచిపెట్టి ఆయుధాలు విడిచిపెట్టి జుట్టు విరబోసుకొని ఎవరికి వారే పరుగులు తీస్తూ ఉన్నారు పాండవ సేనలో. సేనానాయకులందరూ కూడా కర్తవ్య విమూఢులయ్యారు, ఏం చేయాలో తోచటం లేదు, ఎలా ఎదుర్కోవాలో అర్థం కావట్లేదు. భీష్ముడు ఎదురుగా పోతే చాలు యమలోకానికి పోవటమే. ఈ దయనీయమైనటువంటి పరిస్థితిని గమనించినటువంటి వాసుదేవుడు అర్జునుడితో అంటున్నాడు, ఓ అర్జున, నీవు కోరుకున్నటువంటి సమయం ఆసన్నమైంది. ఇంతకుముందు రాజులందరి ఎదుర నువ్వు ఒక ప్రతిజ్ఞ చేశావు, గుర్తుందా? నన్ను ఎదిరించినటువంటి భీష్మ ద్రోణాదుల్ని, దుర్యోధన సేనలన్నింటినీ కూడా నా అస్త్రశస్త్రాలతో సంహరించేస్తాను అని అన్నావు. అందరూ మహావీరులందరూ ఎదుట నువ్వు చేసినటువంటి ప్రతిజ్ఞ, దాన్ని ఇప్పుడు యథార్థం చేయి. శరీరాలన్నీ కూడా రక్తసిక్తమై శిథిలమైపోయి అటు ఇటు పారిపోతున్నటువంటి నీ సేనల్ని, రాజుల్ని, నీ సేనాధిపతుల్ని, వీళ్ళందరినీ కూడా ఒక్కసారి జాగ్రత్తగా చూడు. నోరు తెరిచి కబలిస్తున్నటువంటి మృత్యువులాగా ఉన్నటువంటి భీష్ముడిని యుద్ధరంగంలో చూచి, సింహాన్ని చూచి పారిపోయేటువంటి క్షుద్ర మృగాల్లాగా మన సేనంతా కూడా పారిపోతా ఉంది. ఇప్పుడు నీ సేన మొత్తాన్ని కూడా భీష్ముడి నుంచి రక్షించాల్సినటువంటి బాధ్యత నీ మీదనే ఉంది అన్నాడు. శ్రీకృష్ణుడు అలా అనగానే, ఓ కృష్ణ, ఇప్పుడు భీష్ముడు ఉన్న చోటికి మన రథాన్ని నడుపు, మృత్యుదేవతలా మన సేనల్ని పారదోలుతున్నటువంటి పితామహుణ్ణి నేను పడగొడతాను అన్నాడు అర్జునుడు. దాంతో శ్రీకృష్ణుడు రథాన్ని భీష్ముడి పైకి నడిపాడు. అది చూచి పారిపోతున్నది పాండవ సేన అంతా కూడా వెనుదిరిగింది. భీష్ముడేమో సింహంలాగా గర్జిస్తూ అర్జునుడి యొక్క రథాన్ని బాణవర్షంతో కప్పేశాడు. అర్జునుడి యొక్క రథం కానీ, గుర్రాలు కానీ, సారథి కానీ ఎవరు కూడా కనిపించడం వల్ల భీష్ముడి యొక్క బాణవర్షంలో. అయితే శ్రీకృష్ణుడు మాత్రం ఏమి కంగారు పడకుండా ధైర్యంగా భీష్ముడి యొక్క బాణాలు తగులుతున్నప్పటికీ కూడా గాయపడినటువంటి గుర్రాల్ని అత్యంత నైపుణ్యంతో నడుపుతా ఉన్నాడు, అర్జునుడిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అంటే భీష్ముడికి ఎదురుగా నిలిచినటువంటి అర్జునుడిని ప్రోత్సహించడం కోసం శ్రీకృష్ణుడు ధైర్యంగా నిలబడ్డాడు. అత్యంత చాకచక్యంతో గుర్రాలని నడుపుతున్నాడు, ఎందుకంటే గుర్రాలు బాగా బాణాలు దెబ్బలు తగిలి ఉన్నాయి. అలా దెబ్బలు తగిలినప్పుడు కూడా వాటిని నైపుణ్యంగా నడిపే దాంట్లో శ్రీకృష్ణుడికి చాతుర్యం ఉంది. అర్జునుడు తీవ్రమైనటువంటి 3 బాణాలు వేసి భీష్ముడి యొక్క ధనస్సును ముక్కలు ముక్కలు చేశాడు. భీష్ముడు మరో వింటిని అందుకున్నాడు, దాన్ని కూడా ముక్కలు చేశాడు అర్జునుడు. అర్జునుడి యొక్క బాణ విద్యా కౌశలాన్ని మెచ్చుకుంటూ మళ్ళొక ధనుస్సును అందుకున్నాడు భీష్ముడు. అరివీర భయంకరంగా సర్వశక్తులు వంటి పోరాడుతున్నాడు భీష్ముడు. కృష్ణార్జునులు ఇద్దరు కూడా తమ పదునైనటువంటి బాణాలతో బాధిస్తూ ఉన్నాడు భీష్ముడు. గాయపడినటువంటి కృష్ణుడు అత్యంత నైపుణ్యంతో రథాన్ని నడుపుతూ అర్జునుడిని ఎంతగా ప్రోత్సహిస్తున్నప్పటికీ కూడా భీష్ముడి మీద గౌరవంతో మృదు యుద్ధం చేస్తూ ఉన్నాడు అర్జునుడు. భీష్ముడేమో పాండవ సేనలో ప్రళయాన్ని సృష్టిస్తూ ఉన్నాడు, చిక్కిన వాళ్ళు చిక్కినట్టుగా వధిస్తూ ఉన్నాడు, సేనలన్నింటినీ కూడా పారద్రోలుతూ ఉన్నాడు. ఇలా భయంకరమైనటువంటి యుద్ధం చేస్తున్నాడు భీష్ముడు. దాన్ని గమనిస్తున్నాడు కృష్ణుడు, అర్జునుడు చేసేటువంటి మృదు యుద్ధాన్ని చూచాడు. అంతేకాకుండా తన సమీపంలో ఉన్నటువంటి ద్రోణుణ్ణి, వికర్ణుణ్ణి, భూరిశ్రవుణ్ణి, సైంధవుణ్ణి, కృతవర్మని, కృపాచార్యుణ్ణి అర్జునుడి మీదకి ఉసిగొల్పుతున్నాడు భీష్ముడు. ఇది గమనించి దూరాన ఉన్నటువంటి సాత్యకి, దూరాన చాలా దూరాన ఉన్నటువంటి సాత్యకి గమనించాడు. అత్యంత వేగంగా రథాన్ని నడుపుకుంటూ వచ్చాడు. పారిపోతున్నటువంటి పాండవ సేన నుంచి సాక్షికి అంటున్నాడు, ఓ క్షత్రియ వీరులారా, ఎక్కడికి వెళ్తున్నారు? మీ ప్రతిజ్ఞలు గుర్తు తెచ్చుకోండి, వేర ధర్మాన్ని పాటించండి, విజయమో వేర స్వర్గమో అనేటువంటి మాటను గుర్తుంచుకోండి, మీ ప్రతాపాలన్నింటినీ కూడా చూపండి అని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఇలా సాక్షికి ప్రోత్సహిస్తూ ఉంటే ఆ మాటలు విన్నటువంటి శ్రీకృష్ణుడు ఇప్పుడు అంటున్నాడు, సాక్షికి వెళ్ళే వాళ్ళని వెళ్ళని, ఉన్నటువంటి వాళ్ళని కూడా వెళ్ళని, అందరినీ వెళ్ళిపోమ్మను. ఈరోజు నేనే రణభూమిలో భీష్ముణ్ణి ద్రోణుణ్ణి రథాల నుంచి పడగొట్టాను, నా నుండి ఏ వీరుడు కూడా తప్పించుకోవడానికి వీల్లేదు. నా భీకరమైనటువంటి చక్రాన్ని చేతపట్టి సహచరమైనటువంటి గణాలతో సహా భీష్ముడి యొక్క ప్రాణాలు హరిస్తాను. ఈరోజు శత్రు సేనల్ని చీల్చి చెండాడి ధర్మరాజుకి రాజ్య పట్టాభిషేకాన్ని చేస్తాను అని తన సుదర్శన చక్రాన్ని తలుచుకున్నాడు. వెంటనే సుదర్శన చక్రం తన యొక్క చేతి చివరి నిలిచింది, గొర్రె పగ్గాలు వదిలేశాడు, చక్రాన్ని చేతపట్టాడు, రథం మీద నుంచి ఒక్కసారిగా కిందికి దూకాడు, సింహంలాగా భీష్ముడి మీదకి నడుస్తూ ఉన్నాడు. కోపంతో రగిలిపోతున్నటువంటి కృష్ణుడిని చూచాడు. కౌరవ సేనంతా హాహాకారాలు చేస్తూ ఉన్నాయి, అయ్యో ఈ రోజుతో యుద్ధం అంతా కూడా పూర్తి అయిపోయేటట్టుగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు నవ్వుతూ ఉండేటువంటి శ్రీకృష్ణుడు ఈ రోజున ఎలా ఉన్నాడు అంటే ఆయన చూడటానికి కూడా భయం కలుగుతూ ఉంది, అంతటి కోపంలో ఉన్నాడు. ఆహాకారాలు చేస్తున్నారు కౌరవ సేన, సర్వలోక సంహారానికి బయలుదేరినటువంటి రుద్రుడిలాగా చక్రాన్ని చేతపట్టినటువంటి శ్రీకృష్ణుడు అలా ముందుకు వెళుతూ ఉంటే, ఆవేశంతో వెళుతూ ఉంటే భీష్ముడు ధనుసును అవతల పారేశాడు. పారేసి ఇలా అంటున్నాడు, ఏహేహి దేవేశ జగన్నివాస నమస్తుతే మాధవ చక్రపాణి ప్రసహ్య మాం హతయ లోకనాథ రథోత్తమ సర్వ శరణ్య సంఖ్యే అన్నాడు. ఓ దేవేశ అంటే దేవతలకి ప్రభు అయినటువంటి వాడా, రా రా రావయ్యా రా, ఓ జగన్నివాస, ఓ మాధవ, ఓ చక్రపాణి నీకు నమస్కారం, ఓ లోకనాథ, ఓ సర్వశరణ్య యుద్ధంలో బలాన్ని ప్రదర్శించి రథం నుంచి నన్ను పడగొట్టు, ఓ కృష్ణ నీ చేత మరణించినా సరే నాకు ఇహపరాల్లో రెండింటిలో కూడా గొప్ప శ్రేయస్సు కలుగుతుంది, నీవు నా పైకి వచ్చి నన్ను కనుక సంహరించినట్లయితే ముల్లోకాల్లో కూడా నా గౌరవం పెరుగుతూ ఉంది అన్నాడు భీష్ముడు. అదే సమయంలో అర్జునుడు రథం నుంచి కిందికి దూకాడు, కృష్ణుడు రెండు చేతులు పట్టుకున్నాడు. ఆవేశంలో ఉన్నటువంటి కృష్ణుడు భీష్ముడి మీదకి పోతా ఉన్నాడు చక్రాన్ని చేతబట్టి. అర్జునుడు గట్టిగా కౌగిలించుకున్నాడు, కానీ ఆగల, అలా ఈడ్చుకుంటూ అర్జునుడిని ఈడ్చుకుంటూ వెళుతున్నాడు. అలా వెళ్ళి 9 అడుగులు వేసిన తర్వాత 10 అడుగులో అర్జునుడు బాగా కాళ్ళని భూమిలో బాగా నిలదొక్కి తన బలమంతా ఉపయోగించి కృష్ణుడిని తన యొక్క బంధంలో పట్టి ఆపగలిగాడు. అప్పటిదాకా కృష్ణుడిని ఆపటం అర్జునుడికి సాధ్యం కాల, ఈడ్చుకొనిపోయాడు అర్జునుడిని కూడా. అలా ఆపిన తర్వాత అంటున్నాడు అర్జునుడు, కృష్ణ కోపాన్ని ఉపసంహరించు, పాండవులకి నీవే దిక్కు, నా సోదరుల మీద నా పుత్రుల మీద ప్రమాణం చేసి ఒట్టు వేసి చెబుతున్నా, నా ప్రతిజ్ఞను తప్పనిసరిగా నిలబెట్టుకుంటా, నీ ఆదేశంతో కౌరవులందరినీ కూడా సంహరిస్తా, నా మీద దయదలుచు, ముందు నువ్వు ఇచ్చినటువంటి మాట ప్రకారం నీవు యుద్ధం చేయవద్దు, కనుక మళ్ళీ నువ్వు రథాన్ని అధిరోహించి సారథ్యాన్ని నిర్వహించు, ఇప్పుడు నేను నా ప్రతాపం ఏమిటో చూపిస్తాను అన్నాడు అర్జునుడు. దాంతో శ్రీకృష్ణుడు సంతోషించి రథాన్ని అధిరోహించి పగ్గాలు చేతబట్టి కౌరవ సేనలో ఉన్నటువంటి వీరుల వైపుగా భీష్ముడికి ఎదురుగా రథాన్ని నడుపుతూ ఉన్నాడు. డేరీలు, మృదంగాలు, పణవానకాలు, దుందుబులు అన్నీ కూడా మోగుతూ ఉన్నాయి. ఇక్కడ సాధారణంగా చాలామందికి వచ్చేటువంటి సందేహం, ఇది 3వ రోజు యుద్ధం, ఈ 3వ రోజు యుద్ధం దాదాపుగా సూర్యాస్తమయానికి దాదాపుగా 1 అరగంట ముందు జరిగింది ఈ సంఘటన. అంటే ఇంకొక 1 అరగంటలో సూర్యాస్తమయం అయిపోతుంది, యుద్ధం ఆగిపోతుంది. కానీ సహించలేకపోయాడు అర్జునుడి యొక్క మృదు యుద్ధాన్ని చూచి శ్రీకృష్ణుడు. ఏదో ఒక విధంగా అర్జునుడిని ప్రోత్సహించాలి. ఇక్కడే చాలామందికి ఒక అనుమానం ఏమిటంటే ఆయుధము పట్టను యుద్ధము చేయను అన్నాడు శ్రీకృష్ణుడు, మరి ఇప్పుడు మాట తప్పి ఆయుధం బట్టి యుద్ధానికి సిద్ధమయ్యాడు కదా, మరి మాట తప్పినట్లే కదా అని అంటారు. యుద్ధ నియమాలు కానీ మహాభారత కాలంలో జరిగినటువంటి యుద్ధ విశేషాలు కానీ తెలియనటువంటి వాళ్ళు మాత్రమే అలా అంటారు, తెలిసినటువంటి వాళ్ళు అలా అనరు. ఎందుకని అంటే సారథ్యం చేస్తానన్నాడు శ్రీకృష్ణుడు, అవసర సమయాల్లో సలహా ఇస్తాను అన్నాడు. ఈ రెండు మాటలు ముందే చెప్పారు, యుద్ధం మాత్రం చేయను, నేను ఊరికినే నాకు చేతనైనటువంటి సలహాలు ఇస్తాను, అర్జునుడికి సారథ్యం చేస్తాను అన్నాడు. ఆ మాట ప్రకారం ఇప్పుడు సారథ్యం చేస్తున్నాడు. మరైతే ఆయుధం ఎందుకు పట్టాడు? ఇది సందేహం. అసలు సారథి అయినటువంటి వాడు ఆయుధం పట్టకూడదు అనేటువంటి రూల్ ఏమీ లేదు. రధికుడికి ప్రమాదం జరిగినప్పుడు ఆయుధం పట్టాలి. రెండవది రధికుడిని ప్రోత్సహించాలి. ఇక్కడ అర్జునుడు మృదు యుద్ధం చేస్తున్నాడు, భీష్ముడేమో చండ ప్రచండంగా యుద్ధం చేస్తా ఉన్నాడు. ఎంత చెప్పినా అర్జునుడిలో మార్పు రావటంలా మాటలతో, మాటలతో మార్పు రావట్లేదు కాబట్టి చేతలతో మార్పు రావాలి. కాబట్టి సారథిగా ఉన్నటువంటి తాను అర్జునుడికి ఈ తీవ్రమైనటువంటి ఇంజక్షన్ కనుక ఇవ్వాలి అని అంటే తాను నియమం తప్పి యుద్ధానికి సిద్ధమవుతున్నాడు అనేటువంటి ఆలోచన అర్జునుడికి రావాలి. అంతేకాదు ఇక్కడ మరొక విశేషం కూడా ఉంది. చండ ప్రచండంగా జరుగుతున్నటువంటి యుద్ధంలో భీష్ముడు అలాగా రెచ్చిపోయి యుద్ధం చేస్తూ ఉంటే ఇంకో గంట కనుక అట్లా యుద్ధం కనుక జరిగితే పాండవ సేనలో చాలా భాగం ఖాళీ అయిపోద్ది. కనుక ఇప్పుడు భీష్ముడిని నిరోధించాలా? అలా నిరోధించడానికి కూడా ఇదిగో ఈ ఆలోచన చేశాడు. ఏం జరిగింది? శ్రీకృష్ణుడు అనుకున్నట్టుగానే జరిగింది. చక్రాన్ని ధరించి ఎప్పుడైతే రథం మీద నుంచి దూకాడో భీష్ముడు ధనస్సును అవతల పారేశాడు. అంటే అప్పటిదాకా అట్లా యుద్ధం చేస్తున్నటువంటి భీష్ముడు ధనస్సును అవతల పారేశాడు. పారేసి రావయ్యా రా రా రా, నీ చేతుల్లో చచ్చిపోతే నాకు ఇంతకంటే ఇంకేం కావాలి, ముల్లోకల్లో కూడా నా గౌరవం కీర్తి ప్రతిష్ట అన్నీ పెరిగిపోతాయి, ఇహపరాల్లో నాకు ఇంతకంటే శ్రేయస్సు ఇంకేముంది అని శ్రీకృష్ణుని ఆహ్వానిస్తున్నాడు. నన్ను చంపు, నన్ను పడేసేయి, యుద్ధం నుంచి పడేసేయి, రథంలో నుంచి పడేసేయి. అంటే ఆ తీవ్రమైనటువంటి యుద్ధం, ఆ ప్రభావం, ఆ ప్రతాపం అక్కడితో ఆగిపోయింది. అది భీష్ముడు యొక్క యుద్ధ ప్రతాపాన్ని ఆపటానికి, అర్జునుడిని ప్రోత్సహించటానికి. ఈ అర్జునుడిని ప్రోత్సహించడం ఇప్పుడు చేస్తే ఏమో ఉపయోగం అని అంటే ఇప్పుడే అవసరమైంది. ఇప్పుడు కనుక చేస్తే అర్జునుడికి మళ్ళీ గుర్తుంటుంది, రేపైనా ఎల్లుండైనా ఆరో రోజైనా ఏడో రోజైనా ఎనిమిదో రోజైనా ఎప్పుడైనా మళ్ళీ ఇలాంటి పరిస్థితి వచ్చింది అనుకోండి, ఇలాంటి పరిస్థితి కనుక వస్తే అర్జునుడు మళ్ళీ యుద్ధం శ్రీకృష్ణుడు యుద్ధం చేస్తాడేమో అని భయపడతా ఉంటారా? కాబట్టి ఇన్ని రకాలైనటువంటి ఆలోచనలతో శ్రీకృష్ణుడు రథం మీద నుంచి దూకాడు. తాను ఏమైతే అనుకున్నాడో దాన్ని సాధించాడు. ఒకటి భీష్ముడి యొక్క తేజోవధ, రెండవది అర్జునుడిలో యుద్ధానికి ప్రోత్సహించడం, తీవ్రమైనటువంటి యుద్ధానికి ప్రోత్సహించడం, మూడవది పాండవ సేనలకు ధైర్యాన్ని కలిగించడం. అంటే ఏదైనా జరిగితే మనకి శ్రీకృష్ణుడు ఉన్నాడు అనేటువంటి భావన పాండవులకు కలగాల. ఈ ప్రకారంగా అన్ని రకాలైనటువంటి ఆలోచనలు కూడా ఈ ఒక్క చర్యతోటి పూర్తయిపోయినాయి. ఆ ప్రకారంగా పూర్తి చేసిన తర్వాత మరి కొంచెం సేపు యుద్ధం జరుగుతుంది. మరి ఆ యుద్ధం ఎట్లా జరిగిందో అది అయిపోయిన తర్వాత నాలుగో రోజు యుద్ధం జరుగుతుంది. ఆ నాలుగో రోజు యుద్ధాన్ని మనం రేపు చెప్తాం.